ప్రాచీన పురుషుల ఆదేశం మేరకు
మంత్రం ఇచ్చింది
హలో శివుడు కాదు శివుడు 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 శివగీతం ఫస్ట్ చెప్తాను తర్వాత నారద మహర్షి లాస్ట్లో మొత్తం పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని లాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నారద మహర్షి
వివాహానికి ముందే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు.
శివగీతం
శివగీతం శివుడే బోధించేది
ఫస్ట్ శివుడే కదా బోధించేది దారిలో నారాయణ సరోవరంలోకి వెళ్ళే ముందు.
సరే వీళ్ళు భగవంతుని దర్శించగలిగారు క్రమానికి గురువుని ఆశ్రయించడం వల్ల భగవంతుని దర్శించారు భగవంతుడు అయోధ్య పేరేమి క్రమలోచన
క్రమలోచన
ఆమె వివాహం చేసుకోమని భగవంతుడు ఆ సందర్భము అటు పిమ్మట 18వ శ్లోకం భావాలు చెప్పిన అటు పిమ్మట మీరు నా పట్ల విశుద్ధమగు భక్తిని వృద్ధిపరచుకొని సమస్త భౌతిక కల్మషం నుండి బయటపడగలరు. భౌతిక కల్మషం నుంచి బయటపడాలంటే విశుద్ధమగు భక్తిని వృద్ధి చేసుకోవాలి. విశుద్ధ భక్తి అభ్యాసం చేయాలి. అతడు నా నామమాత్రముకు అంతటా నామమాత్రముకు స్వర్గ మధ్యలోక భోగముల పట్ల పూర్తిగా అనాసక్తులై మీరు నా ధామంలో చేరగలరు. ఇక్కడ నామమాత్ర భౌతిక సుఖముల పట్ల మీకు ఆసక్తి ఉండదు. మీరు గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పటికీ అటువంటిది ఉండదు. నా వరం వల్ల నా కృప వల్ల మీకు ఒకవేళ వాటి పట్ల ఆసక్తి ఉంటే ఏమవుతుంది? నామమును
చేరలేరు.
అంతకాలేశ జీవనంలో ఏది గుర్తొస్తే
అదే
అటువంటి దేహాన్ని స్వీకరిస్తాం. యద్భావం తద్భవతి అన్న భావం మరణించేటప్పుడు ఎటువంటి చైతన్యం ఉందో దానికి తగినటువంటి శరీరం స్వీకరిస్తాం. కానీ ఇక్కడ భగవంతుడు వీళ్ళకి వరం ఇస్తున్నాడు. ఇక ఎటువంటి ఆసక్తి ఉండదు. మీరు భౌతిక భోగాలన్నీ మీకు అందుబాటులో ఉన్నప్పటికీ భౌతికమైన సుఖాలు సౌకర్యాలు మీరు ఉపయోగించుకుంటున్నప్పటికీ మీకు ఎటువంటి ఆసక్తి కలగదు. చివరికి నా నామం చేసుకుంటాను. ఎందువల్ల? విశుద్ధ భక్తి వృద్ధిపరచుకోవడం వల్ల. అంటే ఏంటి, విశుద్ధ భక్తి ఏదైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంలో ఏది ఆటంకం కాదు. ఇక్కడ వాళ్ళకి మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి చెప్తున్న సందర్భంలో చెప్తుంది విష్ణు. ఇది 19వ శ్లోకం. ృహేష్వాషతాం
చాపిషాం
కుశలకర్మణాయాయ గృహామత గృహేష్వాషతాం చాపి
కుశలకర్మణా. ಶ್ರವಿಶತಾಂ ಚಾಪಿ ವಂಸಾನ್ ಕುಶಲ ಕರ್ಮಣಾಂ
మనుషుల యొక్క కుశల కర్మణ మంగళ కార్యములలో నెలకొన్నట్టి భక్తియోగము మంగళ కార్యములలో నెలకొన్న వారు భక్తియోగము మంగళ కార్యములలో నెలకొన్నవారు సమస్త కర్మల చరమభోక్త దేవదేవుడే అని తెలిగి ఉండరు. ఆ విధంగా కర్మలయందు నెలకొన్నవాడు కర్మఫలము నాకే అర్పించి, ఇది భగవంతుడు చెప్తుంది, కర్మఫలము నాకే అర్పించి నా లీలాశ్రవణమునందే ఎల్లప్పుడూ నియుక్తుడై ఉండు. అటువాడు గృహస్థ జీవనమున ఉన్నప్పటికీ తన కర్మఫలములచే ప్రభావితుడు వాడు. భక్తియోగము మంగళ కార్యం. మంగళ కార్యం అంటే ఏంటి? శుభం. ఏ కార్యాలు శుభం అంటున్నారు ఇక్కడ?
భక్తియోగము
కార్యాలు శుభం. భక్తియోగంలో ఏం తెలుసుకొని ఉండాలని చెప్తున్నారు ఇక్కడ?
శర్మభోక్త దేవుడు
అన్నిటికీ యజమాని
కృష్ణుడే.
యజమాని ఆయన అయినప్పుడు భోక్త కూడా ఆయన. ఆ వస్తువు యజమాని ఎవరు ఉంటారో ఆ యజమాని దాన్ని అనుభవించదగ్గవాడు. భోక్తారం కోసం సర్వలోకాలు నావే అన్నప్పుడు ఆ లోకాల్లో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడికి సంబంధించింది. ఇది భక్తి యోగంలో మూల సూత్రం. భగవంతుడు భోక్త అని గుర్తించిన వ్యక్తి చేసే కార్యం మంగళ కార్యం అవుతుంది. ఆయన భోక్త చేసిన కార్యకలాపాలకి ఏదో ఫలితం అయితే వస్తుంది, రిజల్ట్ వస్తుంది. దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు? కర్మలయందు నెలకొన్నవాడు కర్మఫలము నాకు అర్పించి. తర్వాత ఏం చేయాలి? నాలుగు నా లీలాశ్రవణం అంటే ఎన్ని గంటలు?
24 గంటలు.
ఎల్లప్పుడూ నియుక్తులై ఉంటాము. అటు వాడు గృహస్థ జీవనంలో ఉన్నప్పటికీ తమ కర్మఫలములచే ప్రభావితులు ఉన్నారు. అది కుటుంబ జీవనము అనేటువంటిది బంధనం కాకుండా ఉండాలంటే సులభమైన మార్గం చెప్తున్నారు. ఏ మార్గం?
24 గంటలు కృష్ణ
భక్తియోగము మంగళ శుభకార్యాలు అదే బాగుంది. ఎల్లప్పుడూ నా కథ లేదా కథ శ్రవణం ఇది వరకు మనం 22వ అధ్యాయంలో చర్చించింది. భక్తుడు ఎప్పుడూ తన జీవితాన్ని మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలి? కృష్ణ కథ చెవిలో పడుతూ ఉండే విధంగా తన జీవితాన్ని మలుచుకోవాలి. నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు. ఎక్కడున్నావు, ఏ ఆశ్రమంలో ఉన్నావు అనేది కాదు. ఎక్కడున్నా సరే చెవిలో ఎప్పుడు కృష్ణ కథ కృష్ణనామం పడుతున్నాను. ఆ విధంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. అంటే కృష్ణ కథామృతం, కథామృతం తాగుతూ ఉంటే ఎటువంటి మృత, ఈ భౌతిక ప్రపంచం మొత్తం మృత. మృత అంటే మరణం. మృతి అంటే మరణం. ఆ అమృత ఎప్పుడు అమృతం తాగుతూ ఉంటే ఈ మృత నీ మీద ప్రభావం చూపించింది. శరీరము మృత శరీరము జీవుడు కదిలించేవాడు అనేవాడు కదులుతుంది, లేకుంటే అది వాస్తవంగా మృత. అంటే మృత ప్రభావం మన మీద పడకుండా ఉందంటే అమృతం తాగాలి. అది కృష్ణకృత అమృతం తాగే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి అనేది ఉంటుంది. 22వ అధ్యాయంలో చూసాం 4-5 శ్లోకాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, బంధం ఏంటి ఇక్కడ ప్రచేత అసలుకి భగవంతుడు ఏం చెప్తున్నారు, మీరు వివాహం చేసుకోండి, వివాహం చేసుకో అంటూనే బంధం చూపిస్తున్నారు. నేను ఎదుర్కోవాలి అందులో దానికి మార్గం చెప్తున్నారు. నేను కృష్ణ కథ నా లీలా శ్రవణం చేస్తూ ఉంటే నేనే భోక్త అని మీరు గుర్తిస్తే ఈ గృహస్థ జీవనం బంధనం కాదు. కానీ మాయలో ఉన్న జీవుడికి ఏముంటుంది, భోక్త
నేనే అనిపిస్తుంది.
అహం భోక్త, భోక్త అహం, నేను భోగించాలి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 3వ శ్లోకంలో విశుద్ధమగు భక్తి వృద్ధిపరచుకున్న వాళ్ళు అనే పదం వాడారు. ఇక్కడ భక్తి యోగము అంటే విశుద్ధ భక్తి, అది గుర్తుంచుకోవాలి మనం. విశుద్ధ భక్తి, శుద్ధ భక్తి ఆచరణ చేస్తే గృహంలో ఉన్నా కూడా గృహం మీ మీద ప్రభావం చూపిస్తుంది. భాష్యం చూడండి, కుటుంబ జీవనమును గడుపువాడు సాధారణంగా కామ్యకర్మల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండును. కామ్యకర్మ అంటే ఏంటి,
రోజు
కర్మఫలములను ప్రయత్నించడం ఇదే కామ్యకర్మ. పని చేసావు ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేనే అనుభవించాలి, నా ఫలితం నేను అనుభవించడం కోసం నేను పని చేస్తున్నాను, దాన్ని కామ్యకర్మ అంటారు. లేదు కృష్ణుడి కోసం ఫలితం అని చేసే కర్మ అని ఏమంటారు,
కృష్ణ చైతన్య సహిత కర్మ,
భక్తియుక్త సేవ అంటారు. ఉద్యోగం చేస్తున్నావు, జీతం కృష్ణుడికి ఇవ్వాలి అనుకొని చేస్తూ ఉంటే నువ్వు చేస్తున్నది కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా అనుమతుంది, భక్తియుక్త సేవ నాకు కావాలి కామ్యకర్మ. కర్మ అంటే పని, పని నుంచి ఫలితం వస్తుంది, ఫలితాన్ని కృష్ణుడికి ఉపయోగిస్తున్నామంటే మంగళకార్యం. కృష్ణుడి కోసం కాకుండా వేరే దానికి దేనికి ఉపయోగించినా అమంగళం, బంధం. కానీ భక్తుడు మాత్రం శ్రీకృష్ణ భగవానుడే పరమ భోక్త అని యజమాని అని తెలుసుకొని ఉండును. అందువలన భక్తుడు తనను దేనికి యజమానిగా తలచడు, శ్రీకృష్ణుడే యజమాని అని నిరంతరము తలపోయెను. కనుక భక్తుడు తన సమస్త కర్మల ఫలమును అతనికే అర్పించను. ఎందుకు అర్పిస్తాడంటే భగవంతుడికి భక్తుడు, యజమాని దేనికి యజమాని,
సేవ.
భక్తుడి శరీరానికి కూడా యజమాని భగవంతుడు, నా శరీరానికి కూడా యజమాని భగవంతుడే, నా తెలివితేటలకు కూడా యజమాని భగవంతుడే. చనిపోతామంటే చాలా కష్టపడి సంపాదించాను, శారీరక కష్టం చాలా చేశాను నేను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, నీ శరీరం ఎవరిది,
యజమాని
సంశయంగా ఉంది అందరి ఎవరి శరీరం
కంపెనీ.
కృష్ణుడు అనుకున్నప్పుడు ఆ శరీర శ్రమ నుంచి వచ్చే ఫలితం బలం బలవతాం చాస్మి. శరీరంలో బలం ఉంటేనే కదా హార్డ్ వర్క్ చేసేది, కష్టపడి కష్టే ఫలి అంటారు, కష్టపడు అని చేయాలి, ఏదో ఫలితం అయితే వస్తుంది. లేదు లేదండి శరీరం అంటున్నాం, మరి బుద్ధి నా తెలివితేటలు ఉపయోగించి నేను ఇంత ధనం సంపాదించాను, బుద్ధి బుద్ధిమతాం అస్మి.
నా నుంచి
బుద్ధిమంతుల్లో ఉన్న బుద్ధి
నేనే.
కృష్ణుడు ఏం చెప్తాను, కళాంది నాది అని చెప్పేదానికి లేదు. అది వేదంగా తెలుసుకో. ఈ శరీర బలము నీది కాదు, ఈ తెలివితేటలు నీవి కాదు. ఏది తెలియదు, ఏది లేదు. ఎప్పుడైతే నాది అనుకుంటావో అమంగళం, అభద్రం, అభద్రం భయం. ఇక్కడ భక్తుడు ఎందుకు సమర్పిస్తాడు, నా శరీరానికి కూడా యజమాని, నా శరీరానికే యజమాని కృష్ణుడైనప్పుడు నా ఇంటిది కాడ నా ఇంటికి కూడా యజమాని బాగుంటుంది. నా ఇంటికే యజమాని అయినప్పుడు నా కుటుంబ సభ్యులకు యజమాని కానీ కాదా ఆయన. కాబట్టి నేను చేసే శ్రమ, నా కుటుంబ సభ్యులు చేసే శ్రమ అంతా కూడా ఫలితం మనస అప్పుడు ఏ బంధం లేదు. అప్పుడే నీ గుహే తాపో వాణి తాపో సదా సదా హరి బోలే హరి. అంటే నువ్వు గృహస్థ జీవనంలో ఉన్నా వనప్రస్థంగా ఉన్నా బ్రహ్మచారిగా ఉన్నా నీకు అంతా ఒకటే. ఎప్పుడు భగవంతుడికి అర్పించిన ఇటువంటి భావన కలిగినప్పుడు భౌతిక జగత్తునందు భార్యామిత్రులతో జీవించేవాడు కూడా భౌతిక కల్మషములచే ప్రభావితుడు కాడు. యజ్ఞార్థ కర్మణ్యత్ర లోకోయం తదర్థం తన కర్మఫలము భోగించి ప్రయత్నించేవాడు ఆ ఫలములచే బంధితుడగును. కానీ ఫలములను భగవదర్పితం చేయవాడు వాడి యందు చిక్కుపడడు. ఫలం మంచి ఉదాహరణ బ్యాంకు క్యాషియర్ చాలా డబ్బులు తీసుకుంటుంటాడు ఇస్తుంటాడు. బ్యాంకుకి ఎంత లాభం వచ్చినా కూడా క్యాషియర్ ద్వారానే వచ్చేది వెళ్ళేది కూడా. కానీ చిల్లిగా కూడా ఆయన తన జేబులో ఉంచుకోడు, బ్యాంకుకి అర్పించేస్తాడు. కాబట్టి ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం గడుపుతాడు. దాంట్లో 25 పైసలు జేబులో వేసుకున్నా, 25 రూపాయలు కాదు, 25 కోట్లు కాదు, 25 పైసలు జేబులో వేసుకున్నాడు. కావాలంటే బ్యాంకు ఉద్యోగస్తులు అడిగి చూడాలి. అర్ధరాత్రి 12 గంటలైనా సరే ఆ బ్యాలెన్స్ 25 పైసలు తీరాలి. ఎలా పోయిందో, 25 పైసలు చెల్లదు కదయ్యా, దానికి ఎందుకు పట్టుకున్నావు, అదన్నీ కాదు, బ్యాలెన్స్ చూపించు వెళ్ళు. బ్యాంకులో మీరు ఎన్ని స్నేహితులు, మంచి ఉదాహరణ అది. నయా పైస తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలిసి ఉన్నాను. అది ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మన అన్యత్ర ఉపయోగ కర్మ ఫలితం బ్యాంకు కల్పించేయాలి. నాకు అనుకున్నప్పుడు బంద్ అయిపోయాడు. ఇదియే విజయ రహస్యం. ఏది విజయ రహస్యం? సర్వం కృష్ణార్థం. ఇది విజయ రహస్యం. దేంట్లో విజయ రహస్యం?
కృష్ణుడికి అర్పించడం.
విజయం దేనికి? ఏ విజయం అంటున్నారు ఇక్కడ?
జీవిత విజయం.
జీవితంలో సంతోషంగా జీవించాలంటే రహస్యం, విజయ రహస్యం. కర్మఫలం నుండి బయటపడడం జనులు సాధారణంగా సన్యాసము స్వీకరించుతుందరు. కానీ కర్మఫలములను తాను స్వీకరించక కృష్ణార్పణం చేయవాడు నిజముగా ముక్త స్థితిలోనే నిలిచి ఉండను. గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దీనిని శ్రీ రూపగోస్వామి భక్తిరసామృత సింధు ఇలా ద్రోడుపడి ఈహయస్య హరే దాస్యే కర్మణామనసాగిర నిఖిలస్వప్యవస్థాసు జీవన్ముక్త సముచ్యతే. ప్రాణము, ధనము, వాక్కు, బుద్ధి తనకున్న సమస్తమును ఉపయోగించి కొంచెం కాదు ఇక్కడ సమస్తమును ఉపయోగించి కృష్ణ సేవలో నిలకొన్నచో మనుషుడు సదా ముక్త స్థితి అందే నిలిచి ఉంటాము. అటువాడు జీవన్ముక్తుడు అనబడు. జీవన్ముక్త అంటే శరీరంలో ఉన్నాడు కానీ శరీరక బంధం లేదు. శరీర బంధమే లేనప్పుడు ఆయనకు గృహబంధం ఇక్కడ ఉంటుంది, ఉంటుందా? శరీర బంధమే లేదు, గృహబంధం ఇక్కడ వస్తుంది. దేహస్మృతి నాహి యార్ సంసార బంధన కాహా తాహార్. శుభరత్నం దాస్టాక్ వైష్ణవుడు అంటే దేహస్మృతి ఉండదు. అటువంటి వ్యక్తి కుటుంబ జీవనంలో ఉన్నప్పటికీ కూడా సంసార బంధం ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? సంసార బంధం ఉంటేనే ఉంటుంది. మరి వైష్ణవ అంటే ఎవరు? ఇది ఇక్కడ చెప్తున్నారు కదా, సదా మంగళ కార్యములలో నిలబడి నా కథ నా లీలా శ్రవణం మీద నిరంతర భయపడినటువంటి వ్యక్తి ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా ముక్త పురుషుడే ఏది అంటుంది అతనికి. అతని సన్యాసం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు సన్యాస లక్ష్యం ఏంటి? భౌతిక బంధం నుంచి
బయటపడడం.
అంటే జీవన్ముక్త అయిపోయాడు. ఎలా అయ్యాడు? ప్రాణము, ధనము, వాక్కు, బుద్ధి తనకున్న సమస్తమును ఉపయోగించి కృష్ణ సేవలో నెలకొన్నచో సదా ముక్త స్థితి అంటే. భక్తి భావన లేకుండా కేవలం భౌతిక కర్మలయందే నియుక్తులయ్యే వారు భవబంధమును మరింతగా చిక్కుపడుదురు. మరింతగా చిక్కుపడుదురు, మరింతగా అనేది కూడా ఏర్పడదు. ముందే భౌతిక బంధంలో ఉన్నారు, ఇంకా భోగించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా లోతుగా కూరుకుంటుంది. కర్మఫలములను వారు అనుభవించవలసి వచ్చును. ఎప్పుడు? కృష్ణుడికి అర్పించుకుంటుంది. అర్జును కూడా చాలా భయపడ్డాడు కర్మఫలం ఎలా ఉంటుందో దీని ఫలితం. ఏం చెప్పాడు కృష్ణుడు? కర్మణ్యవాది వారస్తే మా ఫలిస్తుంది. ఫలితం గురించి ఏమి చింతించద్దు. ఫలితం కృష్ణ పణం నాచి నీకు ఎటువంటి బంధం ఉండదు. ఏది నిన్నంట తర్వాత ఎంత చేశాడు? మీరు ఉచితంగా పోరాటం చేశాడు. మనిషిని ఎల్లప్పుడూ కృష్ణ సేవలో నిలుపునది కావున మా కృష్ణ చైతన్య ఉద్యమం మానవాళికి ఒక గొప్ప వరదానం వంటిది. భక్తులు ఎల్లప్పుడూ కృష్ణ గురించి ఆలోచించేదారు కృష్ణ కొరకే పనిచేయదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంట్లో ఉంటే ఈ శ్లోకమే అది. దీనికన్నా ముందు శ్లోకం గృహస్థ జీవనంలో ఉన్నప్పటికీ కూడా, అంటే గృహస్థ జీవనంలో ఎప్పుడైతే కృష్ణుడిని ఇచ్చారు వివరణ స్పష్టంగా మానవాళికి ఇస్కాను ఒక గొప్ప వరదానం. భక్తులు ఎల్లప్పుడూ కృష్ణ గురించి ఆలోచించదరు, కృష్ణుని కొరకే పని చేయదురు, కృష్ణ ప్రసాదమే భుజించదరు, కృష్ణుని తలచుచుని నిద్రించదు. కళ్ళలో ఏమొస్తాయి? కృష్ణుడు గురించే స్వప్నం వస్తుంది. కృష్ణుని కొరకే కార్యోన్ముఖులవు. కృష్ణ కొరకు ఏ కార్యం చేయడానికైనా సంసిద్ధత వ్యక్తం చేస్తారు. ఫలాన్ని చేస్తాను కార్య ఉన్ముఖత ఎప్పటికీ సిద్ధం. ఈ విధంగా ప్రతిదానిని కృష్ణ సేవలో నియుక్తం చేయవచ్చును. కృష్ణ భక్తికి అంకితమైన జీవితం మానవుడిని భౌతిక కల్మషం నుండి రక్షించగలరు. నేను రోజు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు ఇలా పలికి కృష్ణ భజనీయ హయ అనుకూల ఋషయ బలియ త్యాగిత హయభూల. మనిషి సమస్తము కృష్ణ సేవలో ఉపయోగించగలిగేటంతటి నేర్పరి అయినచో, ఇది కూడా ముఖ్యమైనది ఇక్కడ, నేర్పరి కానిచో దాని నుంచి దూరం ఉండాలి. నేర్పరి అయినచో, మంచి ఎక్స్పర్ట్ అయితే ఏది మీ ఇంద్రియభోగానికి, మానసిక ఇంద్రియభోగానికి, శారీరక ఇంద్రియభోగానికి వాడను, కృష్ణుడికి వాడతాను అంత ఎక్స్పర్ట్ అయితే ఈ భౌతిక జగత్తును త్యజించకూడటం పెద్ద పొరపాటే అవును. భౌతికము ధనమద్దు నాకు సంపద ముద్దు, ఇవన్నీ ఎవరికి, ఎవరైతే ఎక్స్పర్ట్ కాదో, ఎవరైతే నిపుణుడు కాదో అటువంటి వ్యక్తి దూరం ఉండడమే వచ్చింది. మంచి నిపుణుడు అయిన తర్వాత ఎంత ధనం వచ్చినా కూడా, ఎంత సంపద వచ్చినా కూడా అది నీకు బరువు కాదు, బంధం కాదు. కృష్ణుడికి అర్పించడం నీకు నేర్చుకోవాలంటే ఎక్స్పర్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలని కాదు, కృష్ణుడికి ఎలా అందించాలి అనేది నేర్చుకొని ఉండడం, అది మంచి నేర్పరి. ప్రతిదీయు శ్రీకృష్ణునికి సంబంధించినది కనుక ఏ విధముగా వాటిని కృష్ణ సేవలో ఉపయోగించవచ్చునో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అదే జీవితం యొక్క నిజమైన ప్రయోజనం, అదే విజయ రహస్యం కూడా. అదే మీ దేని త్యాగం చేసే అవసరం లేదు, కుటుంబానికి త్యాగం చేసే అవసరం లేదు, శరీరాన్ని త్యాగం చేసే అవసరం లేదు, ధనం త్యజించే అవసరం లేదు, వ్యాపారం త్యజించే అవసరం లేదు. కానీ ముందు చెప్పారు కదా, ధనము శరీరము కుటుంబము అన్నింటినీ ఎలా కృష్ణ సేవలో వినియోగించాలి, అప్పుడు ఇది విజయ రహస్యం. కనుక భగవద్గీత యందలి తృతీయ అధ్యాయమున ప్రతి ఒక్కరూ కర్మఫలముల యందు ఆసక్తిని కొనక, అంటే పని చేయండి కానీ ఫలితం పట్ల ఆశ పెట్టుకోవద్దు. తన విధ్యని తలచుచు కర్మల యందు వర్తించాలి. ఎందుకనగా ఆ విధంగా అనాసక్తుడై కర్మ చేయటం వలన మనుషుడు పరం అంటే దివ్యస్థితి, దివ్యస్థితిని పొందగలరు. పని చేయాలి, ఫలితం ఆశించకుండా చేయాలి. ఎంత వ్యాపారం చేశాను నేను 2 లక్షలు ఏం చేయాలి, నిధులు పడినా తీసుకెళ్ళి ఏం చెప్పారు ముందు చదివినాతో మంచి నేర్పర అయి ఉండాలి. 2 లక్షలు ఉపయోగించి సంకీర్తన ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, సంకీర్తనకు ఎలా ఉపయోగించవచ్చు, అది నేర్పర. 2 లక్షలు కాదు, 2 కోట్లు వచ్చినా నీకు మా లోబంధండి. ఇంద్రియ భోగార్థమై ఉన్నట్టు కర్మలు మరియు భగవత్ప్రీత్యమై ఉన్నట్టు కర్మలు అను రెండింటిని గురించి భగవద్గీత 3వ అధ్యాయం విశేషంగా చర్చించింది. సారాంశం ఏమనగా 2 కర్మలు సమానం కావు. ఇంద్రియ భోగము కొరకై ఉన్నట్టు కర్మలు ఫలితమేంటి, భవబంధం, మళ్ళీ జన్మ తీసుకోవాలి. నా కోసం అంటూ నువ్వు ఏ పని చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాలి, భవబంధ కారణం కాదు. కర్మలను కృష్ణ ప్రీత్యర్థమై కావించినచో అదే కర్మలు మోక్ష కారణమగును. ఒకే కర్మ బంధమునకు మోక్షమునకు ఎలా కారణమగును దానికి ఇలా వివరణ ఇవ్వచ్చును. జున్ను పాయసము వంటి పాలతో చేయబడిన పదార్థములను అధికంగా పూజించినచ్చు అజీర్తి చేయడం, స్వీట్ రైస్ ఎక్కువ తిన్నా, రబ్బడి ఎక్కువ తిన్నా ఏమవుతుంది, సందేశం అజీర్ణం మెషిన్ జీర్ణ వ్యవస్థ పాడు అయిపోతుంది. కానీ అజీర్తి చేసినప్పుడు లేదా అతిసార వ్యాధి కలిగినప్పుడు మరి యొక్క పాల పదార్థమైన పెరుగును మిరియాలు ఉప్పుతో కలిపి భుజించినచో ఆ వ్యాధులు పెట్టి నయమవు. అనగా ఒక పాల పదార్థం అజీర్తికి అతిసారమునకు కారణం కాగా మరి యొక్క పాల పదార్థం వాటి నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంతవరకు ఏం వివరించారు, ధనము జనము గృహము సంపద ఇవన్నీ కూడా భౌతికమే, అవి భౌతికమా ఆధ్యాత్మికమా అనేది ఎలా తెలుస్తుంది?
కృష్ణ సేవలో
కృష్ణ సేవకు ఉపయోగించడం నేర్చుకుంటే అది అందాన్ని కలిగించదు, నీకు రోగాన్ని కలిగించదు, లేదా నీ కోసం అని నువ్వు ఎప్పుడైతే తింటూ ఉంటావో అజీర్తి కలుగుతాయి. ఇండైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అంటే సమస్యల్లో ఎదుర్కొంటావు. ఇక్కడ ఏమి రెండు పాల పదార్థాలే నీవు రెండు పెరుగు పాల పాలన చేసింది
జున్ను
జున్ను కూడా పాలన జున్ను అంటే పన్నీర్ అన్న పన్నీర్ ఎక్కువ తింటే అనుభవం ఉంది కదా
కొబ్బరమే
అన్నా లేదా అనుభవం ఒకసారి అనుమాను గుర్తు వచ్చాము
గుర్తుందా
సార్ పన్నీర్ ఎక్కువ తింటే అజీర్ణం అజీర్ణానికి విలువడింది పెరుగు ఇక్కడ పెరుగును దేనికి ఉపమానంగా వాడారు జున్నును దేనికి ఉపమానంగా వాడారు
చెప్తా
అదే ఏది దేనికి వాడారు పెరుగు దేనికి వాడారు ఉపమానం కృష్ణ సంతృప్తి అదే వస్తువులే అదే ధనమే కృష్ణ సంతృప్తి కొరకు వాడినప్పుడు ఈ రోగం ఏమవుతుంది భవరోగం జున్ను స్వేంద్రు నేనే స్వాహా మొత్తం నా జాబులోకి అనుకుంటే అజీర్ణం అయిపోతుంది కడుపు ఉబ్బరం అయిపోతుంది కొన్నిసార్లు కడుపు పొయ్యాల్సి కూడా వస్తుంది
మందు అనుకున్నారు కాబట్టి
భగవాన్ అని ప్రత్యేక కరుణచే ఎవరైనా ఐశ్వర్యవంతుడైనచ్చు. ఇక్కడ ఏంటంటే పంచేత అసలు భగవంతుడు చెప్తున్నట్టు మీరు సర్వ భౌతిక సంపదలో పది ఉండరు కాక అది ఇక్కడ వివరణిస్తున్నాం. భగవంతుడి కరుణ వల్ల ఎవరైనా ఐశ్వర్యవంతుడైనచ్చో ఆ ఐశ్వర్యమును అతడు బంధకారణమని భావించరాదు. ప్రహ్లాద మహారాజు రాజయ్యాడు, ధ్రువ మహారాజు రాజయ్యాడు, ధర్మరాజు రాజయ్యాడు, కానీ వాళ్ళ మధ్య బంధం కాలేదు. రాజ్యం అంటే ఏంటి? పోషాగారం, ఎన్ని ఆభరణాలు ఉంటాయి, ఎన్ని బంగారం ఉంటుంది, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉంటాయి, వాళ్ళు బంధం కాలేదు. బంధం పోల్చుకొని మన దగ్గర ఎంత ఉంటుంది వాళ్ళ రాజ్యం? మనది చిన్న రాజ్యం, 4 సెంచరీలు ఒక రాజ్యం, అక్కడ రాణి సేవకులు చాలామంది అంటే మనకు ఒక రాణి సేవకులు అంటే సేవకులు ఏం కాదు అంటే పిల్లలు సేవకులు అయినా వాళ్ళు ఒక్కో సేవకులు నువ్వే సేవకులు ఇలా కట్టారు పట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి ఒకవేళ సేవకులు అందుకుంటే కూడా ఎంతమంది సేవకులు ఉంటారు? ఇది మినీ రాజ్యం, ఇది మినీ రాజ్యం. సరే కోశాగారం కూడా ఉంటుంది రాజ్యంలో, వేరే వాళ్ళ ఉంటుంది ధనం ఎంత ఉంటాయి వాళ్ళతో పోల్చుకుంటారు. అటువంటిది వాళ్ళకి బంధం కాలేదు, ఎందుకు? భగవంతుడు కరుణ వల్ల వచ్చింది కాబట్టి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు, ఇది భగవంతుడు ఇవ్వకుండా నాకు ఎలా వస్తుంది కాబట్టి భగవంతుడికి ఉపయోగించాలి, అందువల్ల వాళ్ళకి బంధం కాలేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటున్నాను, దుర్యోధనం నిర్దించాల్సి వచ్చింది. దుర్యోధన్ కూడా మంచి పొలిటీషియన్, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి పరిపాలకుడే, ఎందుకు తీసాలి? వేరే వేరే కారణాలు ఉండొచ్చు, వేరే వేరే కోణాలు. ఒక కోణం ఏంటంటే చక్కటి పరిపాలన అయితే జరుగుతూ ఉంది, ఎందుకు తీసాల్సి వచ్చింది?
చక్కగా పరిపాలించాలి,
చక్కగా అంటే ప్రజల్ని చక్కగానే చూసుకుంటున్నాడు. ఇంద్రియ తృప్తికి ఏదో ఒక రోజు దాన్ని వాడుకుంటాడు, అప్పుడు ప్రజలు తప్పదు పడతాయి. కాబట్టి ధర్మరాజు అయితే ప్రజలను జీవిత లక్ష్యం వైపు నడిపిస్తాడు. భౌతికంగా చూస్తే దుర్యోధనుడి పరిపాలన బాగానే ఉందని చెప్తారు, కానీ ఆధ్యాత్మికంగా ప్రజలకు దారి చూపించలేడు. స్వీయ ఇంద్రియ తృప్తి అంటే భౌతికేంద్ర తృప్తిలో నిమగ్నం అవుతాడు, ప్రజలను కూడా అలానే చేస్తారు. కాబట్టి యుధిష్ఠిరు మహారాజుని కూర్చోబెట్టారు. పరిపక్వత చెందిన భక్తునికి ఐశ్వర్యం సంప్రాప్తించినప్పుడు అది అతనిపై ఎటువంటి విపరీత ప్రభావం చూపదు. విపరీత ప్రభావం అంటే చెడు ప్రభావం. మాయ అతన్ని ఏమీ చేయలేదు. ఎవరిని? పరిపక్వత చెందిన భక్తుడిని ఎంత సంపద వచ్చినా కూడా ఏమి చేయలేదు. ఆ పరిపక్వత రానంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చిన్న పిల్లవాడికి 10 రూపాయలలోనే ఇస్తారు, కానీ 10,000 కట్ట ఇవ్వాలి. నువ్వు మీ ఇంట్లో 100 కోట్ల ధనం ఉంది, కానీ మీ పిల్లవాడికి చిన్న బాబుకి 10 రూపాయలంటే ఇస్తావు, 10,000 కట్ట ఇవ్వు. అదే ఆ అబ్బాయి ధనం యొక్క విలువ తెలుసుకుని చక్కగా ఉపయోగించగలిగిన నేర్పలేనప్పుడు 10,000 కట్ట కాదు, 1,000 మొత్తం అప్పజెప్పేస్తావు. అది ఇక్కడ భక్తిలో పరిపక్వత చెందిన వ్యక్తికి ఎటు ఏది కూడా ఆటంకం కాదు. ఆ పరిపక్వత చెందినంత వరకు అక్కడికి చిన్న సెల్ ఫోన్ కూడా మాయే తీసుకొచ్చి పెట్టు, నంబర్ల సెల్ ఫోన్ కూడా కీపెడ్ తెలుసు కూడా మాయే తీసుకొచ్చి. భక్తిలో పరిపక్వత చెందిన వ్యక్తికి ల్యాప్టాప్ కాదు, ఇంకా ఇంకా హై టెక్నాలజీ వైఫై ఇంకా ఏమన్నా కూడా ఏం చేయలేదు. ఆ పరిపక్వత రానంత వరకు మనం చాలా జాగ్రత్తగా నా స్థాయి ఏంటి, నేను ఎంతవరకు ఎక్స్పర్ట్ అయ్యానో దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తుంటాను. ఎందుకనగా ఐశ్వర్యమును భగవత్ సేవలు ఏ విధంగా వినియోగించాలో అతడు తెలుసుకొని ఉండును. ప్రపంచ చరిత్రలో అటువంటి ఉదాహరణలు చాలా కలవు. ప్రతి మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, ధ్రువ మహారాజు, వైవస్వత మనవు, ఇక్ష్వాకు మహారాజు, వీళ్ళందరూ గృహస్థ జీవనమే. కానీ ఎక్కడ బందీ కాలేదు వీళ్ళు, అది వీళ్ళ పేరు ఇచ్చారు. గొప్ప రాజులు మరియు దేవదేవుని విశేష అనుగ్రహం పొందిన వారు అయి ఉన్నారు. కానీ భక్తుడు పరిపక్వత చెందనిచో భగవంతుడు అతని సంపదలను హరించి వేయను. భగవంతుడు పరిపక్వత చెందని భక్తుడి యొక్క సంపదలు లాగేసుకుంటాడు. రెండు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చేది ఒకటి ఉంది, లాగేసుకునేది ఒకటి ఉంది. ఎవరికి ఇస్తాడు? మంచి ఎక్స్పర్ట్ ఎవరయ్యారో దాని చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్, చేతికి తేమ రాకుండా. అంటే భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు అన్నీ ఉన్నా మాయను మాయకు ప్రవేశం లేకుండా దాన్ని ఎలా ఉపయోగించాలని తెలుసుకున్నాను. ఇది భగవంతుడు ఇస్తాడు. ప్రహ్లాద్ మహారాజు రాజ్యం తీసుకో అని ఇచ్చాడు వద్దంటే కూడా. ఇక్కడ ఉదాహరణ దాన్ని అయితే ఎవరిని చహరిస్తాడు?
ఎప్పుడు కాని వాళ్ళు,
భక్తులు కాని వాళ్ళు. పుస్తకంలో ఇప్పుడు చదివినాను పరిపక్వత చెందని భక్తులు. ఇప్పుడు చూడండి, కొంతమంది బంధువులు ఇళ్ళకి వస్తారు చిన్నపిల్లలకి. ఇప్పుడు మీ మేనమామ వచ్చాడు అనుకోండి, చిన్నపిల్లవాడివి 5 సంవత్సరాల పిల్లవాడివి, ఏదో మేనల్లుడు అని చెప్పేసి 10,000 కట్ట చేతిలో పెట్టాడు. పెట్టేసి ఆయన పాటికి ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. మీ అమ్మ మీ నాన్న ఊరు కొంతారే కూడదు తీసేస్తారు, 10,000 కట్ట లాక్కుంటారు, లాక్కొని 10 రూపాయలు చేతిలో పెడతారు. మాది నాది, మామ నాకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు. నీ ఇచ్చాడు నీదే లే, తర్వాత ఇస్తాం, ఇప్పుడు కాదని. ఇక కొంచెం పెద్ద అయిన తర్వాత ఇస్తారు, దాని విలువ తెలిసిన తర్వాత. కరెక్ట్లే, మీ ఇంట్లో సరేలేదు ఇవ్వలేదా? ఇచ్చింటారు, అందరికీ ఇచ్చింటారు, తల్లిదండ్రులు లాగేసుకుంటారు. ఎందుకు నువ్వు నేర్పరి కాదు, 10,000 కట్ట వాడేంత నేర్పరి కాదు నువ్వు, నేను పాడు చేస్తావు. 10 రూపాయలు చాలు. భగవంతుడు కూడా అంతే, నువ్వు నిజంగా భక్తి కావాలని ఉంటే అదే సమయంలో భౌతికమైనటువంటి సంపదను ఎలా వాడాలో తెలియదు నీకు, ఏం చేస్తాడు? ఈ భక్తి కావాలి కదా, కావాలా? కావాలి. సరే, అవన్నీ నా దగ్గర పెట్టుకుంటాను తాత్కాలికంగా. ఆ పిల్లవాడి నుంచి 10,000 కట్ట లాగేసుకున్నాను. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఇంకో మరో ఏడుస్తుంటాడు. అదే లేదు, నీకే నీ పేరు మీదనే ఉంటుంది, నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నీకే ఇస్తాను. నాకేనా? అంటే అక్కడ తల్లిదండ్రులకి ఆ బిడ్డకు సంబంధం ఉంది కాబట్టి ఆ పిల్లవాడు దూరం కాలేదు 10,000 లాగేసుకున్నప్పటికీ. అదే పక్కింటి వ్యక్తి వచ్చి లాగేసుకుంటే 10,000 రూపాయలు పిల్లవాడు ఫైటింగ్ చేయడమా, గొడవ చేయడమా, వాళ్ళు మాట్లాడడమే మాట్లాడతారు. నా డబ్బులు లాక్కున్నారు కదా, వాళ్ళ దగ్గర పేరు కూడా లేదు. ఏందుకు తేడా ఇక్కడ వచ్చింది? తల్లిదండ్రులు లాక్కున్నారు 10,000, పక్కింటి వాళ్ళు ఎవరో లాక్కున్నారు. వాళ్ళు మాట్లాడట్లేదు అబ్బాయి, అది ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు మాట్లాడు, నా డబ్బులు లాక్కున్నారు. అట్లే భక్తులు భక్తిలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా సంపద కానీ ధనం కానీ లేదా ఇంకా వేరే కష్టాలు కానీ ఏదైనా కలిగిందనుకో, ఓకే, భగవంతుడు ఏదో చేస్తున్నాడు, నేను మాత్రం ఇంకా తీవ్రంగా చేయాల్సి వదిలిపెట్టానంటే వదిలిపెట్టాను. అప్పుడు తెలుస్తుంది మనము అన్ని చక్కగా ఉన్నప్పుడు చేసినటువంటి భక్తి, పరిస్థితులు వికటించినప్పుడు చేస్తున్న భక్తి. పరిస్థితులు వికటించడం అంటే విపరీతంగా మన చేయి జారిపోతాయి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో కూడా ముందు పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి సాధన కొనసాగిస్తూ ఉంటే అప్పుడు నిజమైన కృష్ణతో సంబంధం ఉన్నది. లేదు కొంచెం కష్టం వచ్చింది సాధన ఏం చేస్తాం కదా అని అనిపించిందంటే కృష్ణతో సంబంధం లేదు. ఏ విధంగా అయితే ఆ తల్లిదండ్రులు 10,000 రూపాయలు లాక్కున్నారు, లాక్కున్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు అబ్బాయి. ఎందుకు మా అమ్మ మా నాన్న కదా లాక్కుంది. అంటే ఇక్కడ నైపుణ్యం లేని భక్తుడి నుంచి సంపదలు లాగేసుకుంటాను. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా యశానుగ్రహణామి హరిస్యే తద్ధనం సినై, భక్తుని ఐశ్వర్యమును హరింప చేయుటయే అతనిపై నేను చూపేటి మొట్టమొదటి కరుణ. మొట్టమొదటి కరుణ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బ్లెస్సింగ్స్ వస్తాయి. మనం ఏం కోరుకుంటాము? ధన కనకవారైనా ఐశ్వర్యము ఆదీశ్వరి రూపాయలు టికెట్ వచ్చి 20 మంత్రాలు తెప్పించుకుంటాం, 20 మంది పేర్లు చెప్పేది కూడా, ఇవన్నీ కావాలి అని పూజారి చెప్పి కొంచెం చెప్పు మా పేరు చెప్పుకుంటున్నాను భగవంతుడు చెప్తున్నాను. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడు? అన్ని లాగేసుకుంటాను నేను, ఎవరెవరు పేర్లు అయితే చదివావు నీకు నువ్వు చెప్పిన పేర్లు అన్నీ లాగేసుకుంటాను. అప్పుడు మళ్ళీ వస్తావా ఇప్పటికి ఇంకా రావు? అచ్చని చేయించాను ఉన్నదంతా పోయి తినాలి, నేను గుడికి వెళ్ళాను ఇంకా చర్చికి వెళ్ళి ట్రై చేస్తాను. ఇది దేవుడు, దేవుడు లేడు కదా, ఎందుకు అది ఉన్నది పోయింది కాబట్టి అది భక్తులు ఇదే ఏ దేవుడు ఉన్నాడు అది లాగేసుకున్నాడే, దేవుడు ఉన్నాడు కాబట్టి లాగేసుకున్నాడు. భక్తి యోగంలో ప్రతిబంధకమైనట్టి ఐశ్వర్యమును భగవానుడు హరించింది. చూడండి ఎలాంటి సంపద లాగేస్తాడు
భక్తి యోగం ప్రతి
పంచోగం. మా చిన్న పిల్లవాడి చేతిలో 10,000 రూపాయలు ఉంటే అబ్బాయి భవిష్యత్తు పాడవుతుందా లేదా? పాడవుతుంది. సర్వేగా ఖర్చు పెట్టాడు, ఖర్చు పెట్టని వాటి పెట్టకూడని వాటి ఖర్చు పెడతాడు, భవిష్యత్తు పాడవుతుంది. అటువంటి ధనాన్ని తల్లిదండ్రులు పక్కకు తీశారు. కానీ భక్తి యోగంలో పరిపక్వత చెందిన వానికి సమస్త భౌతిక సౌకర్యములు ఇవ్వబడము. కాబట్టి ఇక్కడేమి భక్తుడికి ధనం ఉందంటే అది బంధ కారణం కాదు. భక్తుడు పరిపక్వత చెందిన భక్తుడికి ఏది బంధ కారణం కాదు, సంపద ఒకటే కాదు, ఏది బంధం కాదు. చివరికి కుటుంబ సభ్యులు కూడా బంధం కాదు. తామరాకు నీళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నాను నేను బాధ్యత. ఇప్పుడు శ్రీమాన్ ఠాకూర్ యొక్క మరణం సంభవించింది, ఒకవైపు భక్తియుక్త సేవ జరుగుతూ ఉంది. ఏం సేవ?
చైతన్య
మహాప్రభు సంకీర్తనం జరుగుతుంది రాత్రి. శ్రీనివాస్ ఠాకూర్ పుత్రుడు మరణించారు, ఉన్నంతవరకు బాగానే చూసుకున్నారు. ఒకే శరీరం వదిలేడు, ఇప్పుడేదో బాధపడడం లేదు కదా, ఉన్నప్పుడు బాగానే చూసుకున్నాం కదా, రైతం అంటే చేసాం, అయిపోయింది మన బాధ్యత. ఏడవది ఎవరు? అది పరిపక్వత చెందిన భక్తుడు ఏమీ కాదు. పుత్రుడు చనిపోతే ఆయన ఏడవలేదు. ఆయన భార్య కూడా చెప్పాడు, నీ కంట్లో నీళ్ళు వచ్చాయంటే నేను గంగలో దూరం చనిపోతే ఇప్పుడే చూడాలి. అంటే సేవ ఏ కొంచెం ఆటంకం కలిగిన నీకు బంధం లేదు. అంటే ఆ భార్య పట్ల, భార్య శరీరం పట్ల కూడా బంధం లేదు. ఇది ఎక్స్పర్ట్ అంటే మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళకి ఏమీ కాదు. ఏం జరిగిన అటువంటి వాళ్ళకి ఎన్ని ఇచ్చినా వాళ్ళకి మాయ ఏం చేయదు, మాయ ప్రవేశం ఉండదు. అది భగవంతుడి చేత వసగబడిన ఐశ్వర్యం కాబట్టి మాయ ప్రవేశం ఉండదు. ఇది వాళ్ళు బాగా తెలుసుకొని ఉంటారు. భోక్త కృష్ణుడే, అక్కడ శ్రీనివాస ఠాకూర్ చూడొచ్చు, స్వయం దేవాది దేవుడు జీవ సర్వ జీవుల యొక్క యజమాని సాక్షాత్ గౌరంగా నృత్యం చేస్తున్నప్పుడు శరీరం వదిలాడు జీవుడు అంటే బాధపడేది ఏముంది అందులో, ఏడ్చేది ఏముంది అందులో. ఇక్కడే ఓనర్ ఇక్కడే ఉన్నాడు, ఆ జీవుడు యొక్క ఓనరు బాధపడుతుంది. అది మంచి ఎక్స్పర్ట్. లాలా మహారాజు రాజ్యము తీసుకోమని ఇచ్చారు వాళ్ళు, స్వామి అంటే తీసుకోను వాళ్ళు, మీలాంటి వాళ్ళు తీసుకోవాలి సార్. ధర్మరాజు చూడండి, నాకెందుకు లే కృష్ణ మాయాకెందుకు లేదు, లేదు నువ్వే తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళే తీసుకోవాలి రాజ్యం. మీకు తెలుసు ఎలా ఉపయోగించాలని. కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తున్నది ఏంటి, నేను భక్తి చేస్తున్నాను, నా కష్టాలు వస్తున్నాయి. సో ఈరోజు చదివిన భాష్యం ప్రకారం భక్తి చేస్తూ ఉంటే కూడా కష్టాలంటే ఐశ్వర్యం ధనం నష్టం కావచ్చు, లేదా అనుకున్న జరగకపోవడం, అప్పుడు ఏమవుతుంది, నీకు ఇంకా ఎక్కువగా భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి, భక్తులతో కలవాలి, ఇది తినాలి, పుణ్యపం చేయాలని అనిపిస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఏర్పాటునే భావించాలి. లేదు ఈ తగ్గిపోతున్నాయి అనుకో, జపం తగ్గిపోతుంది, భక్తులతో ఏం కలుస్తాం, లేకుంటే ఇది చేస్తాం, కావాలి ఏం చదువుతాం, ఏది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, అక్కడ చూడాలి మనం భక్తి చేస్తున్నామా లేదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ సంబంధించి ప్రశ్నలు సంశయాలు